దేవుని వాక్యం వద్దాం. కీర్తన గ్రంథము 102వ కీర్తన. కీర్తన గ్రంథము 102వ కీర్తన 25-27 వచ్చిన చదువుతుంది. 102వ కీర్తన 25-27 వచ్చిన చదువుకుందాం. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశంలో కూడా నీ చేతి పనులే. అవి నశించను గాని నీవు నిలిచిందు. అవన్నీ వస్త్రం వలె పాతగిరును. ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నువ్వు వాటిని తీసివేయదు, అవి మార్చబడును. నీవు ఏకరీతిగా ఉండేవాడు, నీ సంవత్సరాలకు అంతం లేదు. ప్రార్థన చేసుకుందాం. తల్లి వంచండి, ఏకీభవించండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపైన దేవ, మహిమా స్వరూపి, మీ ఘననామానికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మా ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన దినమును బట్టి మీకు వందనాలు. 6వ తేదీని బట్టి మీకు వందనాలు. అనుదిన సహవాసాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభు మీకు వందనాలు. మీకు ఇచ్చిన అనేక ధ్యానాలు, మీ పేర్లను అధ్యయనం చేయడానికి సహాయం చేశారు. మీ గురించిన ప్రభు గుణలక్షణాలను అధ్యయనం చేయడానికి మీరు సహాయం చేస్తున్నారు. మరొకసారి మరి పరిశుద్ధ లేఖనాలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మాతో మాట్లాడుతున్న వాక్య సత్యాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. హృదయకాలం మీ సన్నిధిని ప్రేమించి ఆశతో మీ పాదాల వద్దకు వచ్చిన వీళ్ళందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు. మీ ఏర్పాట్లో ఉన్నవారు నడిపించండి. ప్రభువు మీకు వందనాలు. ఈ దినాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. మధ్యాహ్నం సిరిసిల్ల స్త్రీల సహవాస ప్రారంభ ఆరాధనలో మీ సన్నిధి తోడుగా ఉంచండి. ప్రభు ప్రతి ఆటంకం దూరపరచమని వేడుకుంటూ మహిమ మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభునందు ప్రియులారా, అందరికీ మరొకసారి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలపు బైబిల్ స్టడీకి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. మనం గాడ్స్ నేచర్ మీద స్టడీ చేస్తా ఉన్నాం. ఆయన గుణ లక్షణాలను అర్థం చేసుకుంటున్నాం. అందులో ప్రభు మహాకృప ఇప్పటి వరకు మనం 13 అంశాలను స్టడీ చేయడానికి 13 అంశాలను స్టడీ చేయడానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చారు. అందులో లాస్ట్ మనం స్టడీ చేసిన అంశం గాడ్ ఈజ్ ఓమ్నిసియంట్. ఆయన సర్వ జ్ఞాని అన్న విషయాన్ని స్టడీ చేస్తూ వచ్చాం. గాడ్ ఈజ్ ఓమ్నిసియంట్, ఆయన అనంత జ్ఞాని, సర్వజ్ఞాని అన్న విషయాలు స్టడీ చేస్తూ వచ్చాం. ఈరోజు మనం స్టడీ చేసే అంశం గాడ్ ఈజ్ ఇమ్యూటబుల్. గాడ్ ఈజ్ ఇమ్యూటబుల్. గాడ్ ఈజ్ ఇమ్యూటబుల్. దేవుడు మార్పు లేనివాడు, దేవుడు మార్పు లేనివాడు అని బైబిల్ తెలియజేస్తా ఉంది. సహజంగా మార్పులు మనం పెరుగుదము, అన్నింటిలోనూ మార్పు అప్డేట్ అవుతా ఉండటం అది కూడా మంచిదిగానే మాట్లాడతాం. సో ఒకప్పుడు కంటే ఇప్పుడు ఇంకా మనం టెక్నాలజీ పరంగా ఇంప్రూవ్ అయ్యాం, ఎర్నింగ్ విషయంలో కూడా ఇంప్రూవ్ అయ్యాం. చాలా మార్పులు సొసైటీలో వస్తున్నాయి. వయసు పెరిగే కొద్దీ కూడా మనలో కూడా చాలా మార్పులు కనబడతా ఉంటాయి. మార్పు మానవ జీవితంలో కనబడతా ఉన్నా బైబిల్ గ్రంథం ఏం మాట్లాడుతుందంటే దేవుడికి మార్పు ఉండదు, దేవుడు అప్డేట్ అవడు, అప్డేట్ అయ్యాడు అంటే అర్థం ఏంటంటే, ఒకప్పుడు ఆయనకి అంత జ్ఞానం లేదు, ఆయనకి తెలియదు, ఇప్పుడు ఆయనకి విషయం తెలుసుకున్నాడు అని దేవుని విషయంలో మనం చెప్పగలమా? చెప్పడానికి కుదరదు, చెప్పలేము. చెప్పడానికి కుదరదు, చెప్పలేము. కారణం ఆయన జ్ఞానం అనంత జ్ఞానం. ఆయన ఎన్నడూ నేర్చుకోడు, మార్చుకోడు, ఎదగడు. ఇది కొంచెం ప్రాముఖ్యమైన గుణలక్షణం. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే మార్పు లేని దేవుడు, ఏకరీతిగా ఉండి దేవుడు. 102వ కీర్తన 27వ వచనం మాట చూస్తాం, నీవు ఏకరీతిగా ఉండువాడు. 26వ వచనంలో భూమి ఆకాశాల కోసం మాట్లాడుతూ, సృష్టి కోసం మాట్లాడుతూ 26వ వచనం చివరి మాట, అవి మార్చబడును, అవి మారిపోతాయి, అవి మారిపోతాయి. మనం మనుషులందరూ చాలా సంస్కృతిలో నేచర్ని వర్షిప్ చేస్తా ఉన్నారు. సూర్యుణ్ణి ఆరాధిస్తారు, వర్షాలను ఆరాధిస్తారు, అవి మారిపోతా ఉంటాయి, అవి మారిపోతా ఉంటాయి. భూమి మీద కూడా చాలా మార్పులు, వాతావరణంలో చాలా మార్పులు, కాలుష్యం, ఇలాంటి మార్పులు మనం చూస్తా ఉన్నాం. ఈవెన్ బైబిల్ మాట్లాడుతున్న మాట 26వ వచనం, అవి నశించును గాని నీవు నిలిచియుండు, అవన్నీ వస్త్రం వలె పాతగిలును. అవన్నీ వస్త్రం వలె పాతగిలును, ఓల్డ్ అయిపోతాయి. ఒకడు అంగవస్త్రాన్ని తీసివేసినట్లు నువ్వు వాటిని తీసివేస్తావు, అవి మార్చబడును. నీవు ఏకరీతిగా ఉండువాడు. గాడ్ ఈజ్ ఇమ్మటబుల్. ఆయన మార్పు లేనివాడు, మార్పు చెందనివాడు అన్న ఈ సత్యం మనకు అర్థమైతే చాలా ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటాం, చాలా విషయాల్లో మనం ఎరుగుతాం. ప్రభువు ఈ విషయం అర్థం అవ్వడానికి మనకు సహాయం చేయాలి. కాబట్టి క్రియేటర్ గా ఉన్న దేవుడు, క్రియేషన్ లో మార్పులు అయితే కనబడతాయి గాని క్రియేషన్ కి అంతం ఉంది, డూమ్స్ డే ఉంది, ప్రభు రాకడుంది, యుగాంతం ఉంది. ఆయన రాకడు కొరకు పేతురు 2వ పత్రికలో రాస్తాడు, ఇవన్నీ ఎట్లా లయమైపోతాయో, ఇవన్నీ ఎట్లా నాశనం అయిపోతాయో. కానీ దేవుడి విషయానికి వచ్చేసరికి మాత్రం ఆయన నిలిచి ఉంటాడు. ఇవి ఆయన సృష్టి పాతగలుగుతుంది కానీ ఆయన మాత్రం ఎప్పుడు ఏకరీతిగా ఉంటాడు. మార్పు చెందన దేవుడు, మార్పు చెందన దేవుడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనాన్ని చెప్పుకుందాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. యెహోవానైనా నేను మార్పు లేనివాడను గనుక, నేను మార్పు లేనివాడను అన్నమాట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దీని అర్థం ఏంటంటే, గాడ్ నెవర్ డిఫర్స్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్. ఆయన అవును అని మళ్ళా కాదు అనలేడు, ఆయన ఓకే చెప్పి మళ్ళా నో చెప్పలేడు. ఆయన స్వభావానికి ఆయన వ్యతిరేకంగా ఎక్కడ ఎప్పుడు చెయ్యడు, చేయలేడు, చేయలేడు. మన విశ్వాసం బ్లైండ్ ఫెయిత్ కాదు, అంధవిశ్వాసం కాదు, మూఢ విశ్వాసం కాదు. ఎక్కడికి వెళ్తున్నామో తెలియదండి, ఏమవుతుందో తెలియదండి, మొత్తానికి అనుకుంటున్నాము, జరుగుతుందో లేదో చూడాలి అనుకోవడానికి మనమేమి గాల్లో బ్యానం వేయట్లేదు. మనమేమి లేని దేవుణ్ణి ఉన్నాడు అని కాని, లేకపోతే ఆ దేవుడు కాని దేవుణ్ణి దేవుడు అని. చాలాసార్లు మార్క్సిస్టులు, లెనినిస్టులు, కొంత మావోయిస్టులు కొంత భావజాలాన్ని, ఎవరో ఒకరు భావజాలాన్ని వారు వెంబడిస్తున్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఈవెన్ అంబేద్కరిస్టులు, మనకు బాగా తెలిసిన వాళ్ళు అంబేద్కరిస్టులు, పలనాయకుడు ఆదర్శప్రాయుడు, ఆయన ఏదో సాధించాడు, ఏదో చెప్పాడు, దాన్ని వెంబడిస్తున్న వాళ్ళు కూడా బాగా వెంబడిస్తూ ఉంటారు. ఈవెన్ మనం ఫిల్మ్ యాక్టర్స్ ని వెంబడిస్తున్న వాళ్ళు ఫ్యాన్స్, క్రికెట్ స్టార్స్ ని వెంబడిస్తున్న వాళ్ళు ఫ్యాన్స్ మనం చూస్తున్నాం, వాళ్ళు చాలా చాలా ఎక్కువగానే మనం ప్రేమిస్తూ ఉంటారు. సత్యం ఏంటంటే, వాళ్ళు భూమి మీద ఉండరు, వాళ్ళు ఎల్లకాలం ఉండరు, గుండెలు బాదుకోవాలి ఒకనొక రోజు అకస్మాత్తుగా చప్పా చేయకుండా వాళ్ళు లోకాన్ని విడిచి వెళ్ళిపోతారు. ఎన్టీఆర్ గారు చనిపోయే ఆ దినాల్లో వీడియోస్ అది యూట్యూబ్ లో వస్తే ఆయన మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావట్లా. ఇప్పుడు గంభీరంగా ఉండే ఆ స్వరం బొంగురు పోయి నత్తి నత్తిగా, చాలాసార్లు వయసు పెరిగే కొద్ది కళ్ళద్దాలు, వయసు పెరిగే కొద్ది బట్టతల, వయసు పెరిగే కొద్ది మతి మలుపు, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఎవరిని వెంబడిస్తూ ఉన్నామో, ఎవరిని నమ్ముకుంటున్నామో వాళ్ళు మారిపోతారు. వాళ్ళ మాటలు మారిపోతాయి, వాళ్ళ రూపురేఖలు మారిపోతాయి. కానీ నువ్వు నేను ఆరాధిస్తూ ఉన్న ఈ దేవుడు, సృష్టిని అంతటిని చేసిన ఈ దేవుడు, ఆయన ఏకరీతిగా ఉండేవాడు, మార్పు చెందనివాడు. హోల్ బైబిల్ని మనం బర్డ్ వ్యూలో చూస్తే, అప్పుడేమో అలా ఉన్నాడు, ఇక్కడేమో ఇలా ఉన్నాడు, అక్కడేమో అలా చెప్పాడు, ఇక్కడేమో ఇలా చెప్పాడు, అది ఎక్కడ ఉండదండి. కొన్నిసార్లు తెలిసి తెలియక ఒక పదాన్ని వాడతారు, అది కొంత ఇబ్బంది పెడతా ఉంటుంది. దేవుని వాక్యం రెండంచులు గల కట్కం, దేవుని వాక్యం అలాగా ఉంటుంది, ఇలాగ ఉంటుంది, తప్పు తప్పు. దేవుని వాక్యం ఒకలాగే ఉంటుంది, మార్పు చెందదు, దేవుని వాక్యం ఎప్పుడూ నిలిచి ఉంటుంది, సున్నా అయినా పుల్లైనా తప్పిపోదు. మరి అలా ఉంటది ఇలా ఉంటది అని అంటే అబద్ధం, సాతాను మాట, ఎప్పుడు ఒకలాగే ఉంటది. ఎందుకు రెండు రకాలుగా బోధిస్తా ఉంటారంటే, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, అక్కడ ఏం చెప్పాడు, ఎందుకు చెప్పాడు, ఎవరితో చెప్పాడు అన్న కాంటెక్స్ట్ ని పక్కన పెట్టుకొని, కాంటెక్స్ట్ ని పట్టించుకోకుండా తలాతోక కత్తిరించేసి ఆ వాక్యం తీసుకొచ్చి నీకు నచ్చినట్టుగా అన్వయం చేసుకుంటే అది అలాగనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఆ వాక్యాన్ని చెప్పిన దేవుడు అలా చెప్పలా, కాంటెక్స్ట్ లో ఒకలాగే చెప్పాడు. కాంటెక్స్ట్ ఏం చెప్తుందంటే, ఈ వాక్యం యొక్క భావం ఇదే, ఇంకొకటి లేదు, ఇంకొకటి రాదు. అందుకే శుక్రవారం మనం బైబిల్ స్టడీ కలిగి ఉన్నాం, అందులో వాటికి స్టిక్ ఆన్ అవుతా ఉన్నాం. కాంటెక్స్ట్ ఏంటి, అక్కడేముంది, బేస్ ఏంటి, ఒకలాగే ఉంటుంది. దేవుని వాక్యం రెండంచు గల ఖడ్గము అని బైబిల్లో ఉందా? లేదు. లేదు. ఏముందంటే, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడి అయినది పొది అయినది. అంటే మూడంచులు, నాలుగంచులు, పదంచులు ఏమన్నా పెట్టుకో, షార్ప్నెస్ కోసం రాయబడ్డ వాక్యమే తప్ప రెండు నాలుగులు అని కాదు, రెండు మాటలు అని కాదు, తారుమారు అని కాదు, ఉడట అని కాదు, పదునైంది. ఎముకలను మూలలను విభజించు అంత మట్టుకు దూరతాది, తలంపులను ఊహలను శోధిస్తుంది. రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే పదునైనది అని హెబ్రీ పత్రికలో పోల్చి రాశాడు. అంతే తప్ప రెండు నాలుగులు అని కాదు, రెండు ద్వారాలను అని కాదు, రెండు రకాలు అని కాదు. అలా తీసుకోవడానికి వీల్లేదు. కాబట్టి మనకున్న భరోసా, ఈ వాక్యం మనకి ఏమైనా భరోసా ఇస్తుందంటే, ఆయన ఏం చెప్పాడు అది సత్యం, అంతే, మాట మార్చడు. ఆయన ఏం చెప్పాడు అలాగే చేస్తాడు, అదే జరుగుతుంది. ఇంకొకటి జరుగుతుంది అనుకోవడానికి లేదు, ఇంకొకటి ఏమైపోతుందో అనుకోవడానికి వీల్లేదు. నేను ప్రారంభ దినాల్లో ఇలా అనుకునేవాడిని, పరలోకం ఉందని నమ్ముతా ఉన్నాను, నరకం ఉందని కూడా నమ్ముతా ఉన్నాను, తీరా మోసి నేను చచ్చి ఆ తర్వాత కళ్ళు తెరిస్తే పరలోకం లేదు అంటే నేనేమైపోవాలి, పరలోకం లేకపోతే నా ఆశ అంత ఏమైపోవాలి. దానికి బైబిల్ మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన మార్పు చెందిన దేవుడు, ఆయన ఏం చెప్పాడో అదే అలాగే ఏ మాత్రం పొల్లిపోకుండా అది ఆయన స్వభావం అంతే. ఆయన స్వభావం అంతే, తూచండు ఆయన, ఆయన తూచండు, ఆయన సత్యస్వరూపి, సత్యస్వరూపి. ఆయన చెప్పాడు అలాగే జరుగుతుంది, అలాగే జరుగుతుంది. ఎంత ఆశ్చర్యం అంటే, ఎంత ఆశ్చర్యం అంటే బైబిల్లో ఉన్న వాగ్దానాలు అలాగే ఉంటాయి, బైబిల్లో ఉన్న వాగ్దానాలు అలాగే ఉంటాయి. ఆయన చెప్పాడు తూచా తప్పక ఏది ఏమైనా, ఆరు నూరు అయినా, నూరు ఆరైనా, ఏది ఏమైనా సరే ఆయన చెప్పాడు మాట తప్పుడు. మార్పు చెందడు, మార్పు చెందడు. ఇది నిజంగా మనల్ని ప్రోత్సహించాలి, నిజంగా మనం ప్రోత్సహించాలి. చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము, 2వ కొరింథీయుల పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం, 20వ వచనం, 19వ వచనం కూడా ఎంత బాగుంటుందో, 18వ వచనం కూడా, దేవుడు నమ్మదగినవాడు గనుక మేము చెప్పిన వాక్యం అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. దేవుని మాటల దగ్గర ఎలా ఉన్నాడంటే మార్పు చెందిన దేవుడు. మనం ప్రభు మహాకృప చక్కటి పాట, వాగ్దానాల పాట దేవుడు మనకిచ్చాడు. మార్పు చెందిన దేవానికి స్తోత్రం, మాట తప్పిన దేవానికి స్తోత్రం అని మనం రాసుకోగలిగాం. నిజంగా ఆయన స్వభావం అది. 19వ వచనం, 19వ వచనం మా చేత అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదని వాడే ఉండలేదు, గాని ఆయన అవునని వాడే ఉన్నాడు. అవును అన్నాడంటే అవును అంతే. 20వ వచనం, దేవుని వాగ్దానాలు ఎన్ని అయినను అన్ని క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నది, గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకే అది ఆయన వలన నిశ్చయం, నిశ్చయములే ఉన్నది. పుట్టినోట్లో ఆమేన్ అని ఉన్నది, ఆమేన్ అని ఉన్నది. పిల్లరా ఈ మాట అంటే ఆయన స్వభావం ఏంటంటే ఇమ్యూటబుల్, మారడం. మ్యుటేషన్ అంటాం, మ్యుటేషన్ అంటే మధ్యలో ఏదో మార్పులు చేస్తా ఉంటాయి. అట్లా ఉండదు, అట్లా ఉండదు. దేవుడు అప్డేట్ అవడు, దేవుడు బెటర్గా చేయడు, దేవుడు వరస్ట్ నుంచి బెటర్కి రాడు, బెటర్ నుంచి వరస్ట్కి వెళ్ళడు, ఒక అడుగు వెనక్కి తగ్గడు, ఒక అడుగు ముందుకేయడు. ఆయన సర్వములో సర్వం, ఆయన సంపూర్ణుడు, ఆయన సంపూర్ణుడు. కాబట్టి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు 18వ వచనంలో దేవుడు నమ్మదగినవాడు, ఆయన వాక్యం అవునని చెప్పి కాదు అని లేదు. 19వ వచనంలో ఆయన కుమారుడు, ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు అవునని చెప్పి కాదని వాడు కాడు, అవును అంతే, అవును అంతే, అలాగే ఉన్నాడు ఆయన. 20వ వచనం, దేవుని వాగ్దానాలు ఎన్ని ఉన్నాయో, ఎన్ని మాటలు చెప్పాడో అవన్నీ అవును అంతే. అందులో తగ్గేది లేదు, పెరిగేది లేదు, మారేది లేదు, చేర్చేది లేదు, తీసేసేది లేదు, తీసేసేది లేదు. ఈ నేచర్ దగ్గర ఎంతగా దేవుడి మీద మనం ఆధారపడొచ్చంటే, ఎంతగా మనం ఆధారపడొచ్చంటే ఆయన అవును అన్నాడు, ఇక అవును అంతే, రెండవ మాట లేదు, రెండవ మాట లేదు. మనం కలవరపడాల్సిన పని లేదు, మనం కలవరపడాల్సిన పని లేదు. మనం ఎక్కడా కూడా ఏమైపోతామో బైబిల్లో వాగ్దానాలు చదివినప్పుడు సింగ అనిపిస్తుంది. వాగ్దానాలు అనగానే చాలాసార్లు భూమి మీద లాభం కలిగే మాటలు అన్నట్టుగా తీసుకుంటారు, కానీ అదే అర్థం కాక వాస్తవానికి అంతకంటే ఎంత గొప్ప వాగ్దానాలు, ఎంత గొప్ప లాభాలు, ఎంత గొప్ప లాభాలు. అవి అర్థమైతే, అవి అర్థమైతే గట్టిగా పట్టుకుంటాం, గట్టిగా కౌగిలించుకుంటాం, గట్టిగా కౌగిలించుకుంటాం, గట్టిగా కౌగిలించుకుంటాం. కాబట్టి వాగ్దానాలు ఎన్ని ఉన్నావు, అవన్నీ అవును ఆమె అన్నట్టుగానే ఉన్నాయి. కాబట్టి పిల్లరా, యెహోషువ గ్రంథంలో ఒక మాట చదవాలి. యెహోషువ గ్రంథం 23:14. యెహోషువ గ్రంథం 23:14 చదివితే, ఇదిగో నేడు నేను సర్వ లోకుల మార్గములు వెళ్ళుచున్నాను, మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిట్లో ఒక్కటైనా తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. అవి అన్నీ మీకు కలిగను, వాటిలో ఒక్కటైనా తప్పి ఉండలేదు, ఒక్కటైనా తప్పి ఉండలేదు. ఎన్ని చెప్పాడు అవన్నీ చేశాడు, ఎన్ని చెప్పాడు అవన్నీ చేశాడు. ఆ మాటలో ఆ యెహోషువ ఇశ్రాయేలుకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన అన్నాడా, వాగ్దానం చేశాడా, ఎన్ని వాగ్దానాలు చేశాడో అవన్నీ నెరవేర్చాడు, అవన్నీ నెరవేర్చాడు. ఒక్కడ కూడా తప్పి ఉండలేదు అని మాట్లాడుతున్నాడు, ఒక్కడ కూడా తప్పి ఉండలేదు. కాబట్టి పిల్లరా, మనకున్న గొప్ప భరోసా ఏంటంటే ఆయన అప్డేట్ అవడు, ఆయన స్టాండ్ తీసుకు మార్చుకోడు, ఆయన ఏం చెప్పాడు అదే, ఏం వాగ్దానం చేశాడు అలాగే అచ్చంగా అలాగే జరుగుతాయి, అచ్చంగా అలాగే జరుగుతాయని ఈ మాటలు మనల్ని ఎంతో పురుకొలుపుతారని, ఎంతో పురుకొలుపుతారని అర్థం కావాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కొన్ని మాటలు ఉన్నాయండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కొన్ని మాటలు ఉన్నాయి, అవి మనకు అర్థం కావాలి, అవి మనకు అర్థం కావాలి, చదవడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, అర్థం చేసుకుని ప్రయత్నం చేద్దాం. వాగ్దాన పూర్వకంగా ఆయన మాట్లాడుతున్న ఈ మాటల్లో ఎంత గొప్ప బహుమానాలు, ఎంత గొప్ప బహుమానాలు మనం పొందుకోబోతా ఉన్నామో మాట్లాడుతా ఉన్నాడు. ఫిలిప్పి పత్రిక కాదు, పేతురు పత్రిక, పేతృపత్రిక 3:10, పేతృపత్రిక 3:3 మాట్లాడుతున్నాడు. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అని దేవుడు స్తుతింపబడును గాక, మృతుల్లోంచి యేసుక్రీస్తు తిరిగి లేచట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగున్నట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడభారణదైన స్వాస్థ్యం మనకు కలిగినట్లు తన విశేష కనికరం చొప్పున మనలను జన్మింపచేశాడు. 5 కడవరి కాలం ముందు బయలుపరచబోటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. ఆ స్వాస్థ్యం, ఆ స్వాస్థ్యం అంటే ఆస్తి కదా, స్వాస్థ్యం అంటే ఆస్తి కదా. 3:4 వాడభారణి స్వాస్థ్యం, అక్షయమైన స్వాస్థ్యం, నిర్మలమైన స్వాస్థ్యం మనకుంది అన్నాడు. 5 ఎక్కడుందట? ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడి ఉంది, ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడి ఉంది. ఇప్పుడేమో కొంచెం శ్రమల గుండా మీరు వెళ్తున్నారు, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును, కారణమగును. ఈ మాటలు మనకేం చెప్తున్నాయంటే, మనకు వాగ్దానాలు చేశాడు, మన కొరకు కిరీటాలు, మన కొరకు బహుమానాలు, మన కొరకు ప్యాలెస్లు కడతానన్నాడు, మన కొరకు ఆయన నామాన్ని బట్టి చూపిన ప్రేమను మర్చిపోను అన్నాడు, రూపాయి పెట్టుబడి పెడితే రూపాయికి 100 అన్నాడు, 1కి 100 రెట్లు అన్నాడు, ఏం చేద్దాం ఇవ్వనని అక్షర సత్యాలు. సత్య స్వరూపమైన దేవుడు, మార్పు చెందిన దేవుడు వాగ్దానం చేశాడు, నువ్వు కన్ను మూస్తే అవన్నీ చూస్తావు, అవన్నీ చూస్తావు. కాబట్టి వాగ్దానాలు ఎన్నైతే ఉన్నావో అవన్నీ అవును, ఆమెన్. కాబట్టి గాడ్ ఈజ్ ఇమ్మెటబుల్ అన్న ఈ లేఖన సత్యం ఏం చెబుతుంది అంటే, మాటల దగ్గర మార్పు చెందడు, మాటిచ్చిన దేవుడు తప్పిపోడు, మాటిచ్చిన దేవుడు వెనక తీసుకోడు. బైబిల్లో ఎస్ఎఫ్జి పరిచర్లోనే నేను కొన్ని వాగ్దానాలు చేతపెట్టి ప్రార్థన చేయించడం నేర్పిస్తున్నప్పుడు ఒక సహోదరుని ఎట్లా అడిగాడు, సార్ ఈ వాగ్దానం యెహోషువా కదా చేశాడు? ఏ వాగ్దానం? యెహోషువా గ్రంథం 1:3, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం మీకు ఇస్తానన్నాడు. యెహోషువా కదా, మనకెందుకు ఆ మాట? కీర్తన గ్రంథం 2:8 అది కీర్తనకారుడికి చేసిన వాగ్దానం, లేదా యేసుక్రీస్తు ప్రభువు చేసిన వాగ్దానం. నన్ను అడుగు, నేను నీకు జనమును స్వాస్థ్యముగాను బుద్ధిగాంతలో శుద్ధిగా ఇస్తానన్నాడు. అది మంది ఎట్లా అయింది? అది మంది ఎందుకు అయింది అంటే, ఆ వాగ్దానం చేసిన నుండే మనం ఆరాధిస్తున్నాం, ఆ దేవుడి దగ్గరికి వచ్చాం, అది ఆయన స్వభావం. వాళ్ళకే కాదు, ఆయన చెప్పినట్టుగా చేసిన వాళ్ళకందరికీ అది ఆయన ఇచ్చే దేవుడు. అందుకే రాయించాడు బైబుల్లో, అందుకే రాయించాడు బైబుల్లో. పైగా డబ్బులు సంపాదించుకునే వాగ్దానాలు, పేర్లు సంపాదించుకునే వాగ్దానాలు మనం ఎత్తుకోవట్ల. ఆయనకి ఏం కావాలి? ఏం చేస్తే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడు? ఆయన చిత్తం ఏంటో బైబుల్లో బయలుపరిచేశాడు. అది చేయడానికి మనం సిద్ధపడతా ఉంటే, ఆయన చిత్తం చేస్తున్నాం కాబట్టి కావలసిన వాటి అన్నింటినీ నెరవేర్పులో తీసుకొస్తాడు అని నేను చెప్పేవాడిని. కాబట్టి మనం ఒకటే, వాగ్దానాలు మారు, వాగ్దానాలు మారు, అందులో మార్పు చెందిన దేవుడు. రెండో మాట, ఆయన పర్సనాలిటీ, ఆయన వ్యక్తిత్వం. ఆయన పర్సనాలిటీ, ఆయన వ్యక్తిత్వం మారదు, మారదు. హెబ్రీ పత్రిక 13:8 హెబ్రీ పత్రిక 13:8 చదివితే, 8 చదివితే, యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన పాస్ట్ లో ఒకలాగే ఉన్నాడు, ప్రజెంట్ లో కూడా అలాగే ఉన్నాడు. మార్పు ఏమి చెందలేదు, మార్పు ఏమి చెందల. అవును, యుగ యుగాలకు ఒక్కటే రీతిగా ఉండును. భవిష్యత్తులో ఎన్ని యుగాలైనా ఒకలాగే ఉంటాడు. అదేంటంటే, కాలంతో పాటు పరిణతి చెందేవాడు కాదు. ఆయనకి పరిణతి అక్కర్లా, పరిపూర్ణుడు. కాలంతో పాటు అప్డేట్ అయ్యేవాడు కాదు, కాలంతో పాటు అప్డేట్ అయ్యేవాడు కాదు, నేర్చుకునేవాడు కాదు, మార్చుకునేవాడు కాదు. ఆయనకు ఆలోచన ఎవరో చెప్పనక్కర్లా, ఆయన పేరే ఆలోచన కర్త. అపొస్తల కార్యాల గ్రంథంలో దూత మాట్లాడుతూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు ఆరోహణ సందర్భంలో మాట్లాడుతూ ఉన్నాడు. అపొస్తల కార్యాల గ్రంథం 1:11 వాళ్ళు వెళ్తా ఉంటే, ఆశ్చర్యంగా చూస్తుంటే దూతలు మాట్లాడుతున్నారు, గలలీయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ అద్ద నుండి పరలోకానికి చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకానికి వెళ్ళటం మీరు చూచితురో ఆ రీతిగానే. అలాగే 2000 అయిపోయింది, యేసుక్రీస్తు ప్రభు మరలా భూమికి వచ్చినప్పుడు ఆ యేసే వస్తాడు, ఇంకొక యేసు రాడు. ఆయన ఆకారం, ముక్కు, ముఖం, కాళ్ళు, చేతులు, దానికోసం నేను మాట్లాడడం లేదు. ద పర్సనాలిటీ, ఆయనే వస్తాడు, అలాగే ఉంటాడు, ఏ మారిపోయి ఉండడం. చాలాసార్లు మనుషుల్ని 1 తర్వాత చూస్తే, అరే నువ్వు మారిపోయావురా, కొంచెం లావు అయ్యావు, కొంచెం రంగు వచ్చావు, రకరకాల మార్పులు కనబడతా ఉంటాయి, రకరకాల మార్పులు కనబడతా ఉంటాయి. ఆ యేసు 2000 తర్వాత మరలా వచ్చినా అలాగే ఉంటాడు, మారడు, మారడు. పర్సనాలిటీలో మారడు, ప్రామిసెస్ విషయంలో మారడు. చెప్పాడా? చెప్పింది చెప్పినట్టుగానే చేస్తాడు, చెప్పింది చెప్పినట్టుగానే చేస్తాడు. ఆయన ఉద్దేశాల విషయంలో కూడా మార్పు చెందడు. ఆయన ఉద్దేశాల విషయంలో కూడా ఏం ఉద్దేశించాడో అదే, ఏమి సంకల్పించాడు అదే, ఆయన ఏమనుకున్నాడు అదే, అదే చేస్తాడు తప్ప ఇంకొకటి రాదు, ఇంకొకటి రాదు. యెషయా గ్రంథం 14:14 పద్నాలుగవ అధ్యాయం 24వ వచనం చదువుతాం. 14వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకంగా ఇలా సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును, ఉద్దేశాలు మారు. ఆయన తలంపులు మారు, ఉద్దేశించినట్లుగానే జరుగుతుంది, యోచించినట్లుగానే స్థిరపడుతుంది అంటున్నాడు ఆయన, స్థిరపడుతుంది అంటున్నాడు. 27వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు, రద్దుపరచగలవాడెవడు, బాహువు చాచినవాడు ఆయనే, దాన్ని తిప్పగలవాడెవడు, దాన్ని తిప్పగలవాడెవడు. ఆయన ఉద్దేశాలు, ఆయన ఆలోచనలు, ఆయన ప్లాన్స్, ఆయన ప్రణాళికలు, ఆయన సంకల్పాలు ఏమనుకున్నాడు అవే. ఉద్దేశాలు కూడా మార్పు చెందవు. మూడు విషయాలు, దేవుడు గాడ్ ఇస్ ఇమ్మూటబుల్, ఆయన మార్పు చెందని వాడు అన్న ఈ లేఖన సత్యం దగ్గర మనం ఏం చేస్తున్నామంటే, ఆయన పర్సనాలి, ఆయన ప్రామిసెస్, వాగ్దానాలు మారు మారు మారు. ఆయన పర్సనాలిటీ, వ్యక్తిత్వం మారదు. ఆయన ఇంటెన్షన్స్, ఆయన ప్లాన్స్, ఇంటెన్షన్స్ కదా, ఆయన ప్లాన్స్ మారు. పర్సనాలిటీ, ప్రామిసెస్ మారు, పర్సనాలిటీ మారదు, ప్లాన్స్ మారవు, పర్పస్ మారదు, ఉద్దేశాలు మారదు. నీ చేతిలో ఏ గ్రంథం అయితే ఉందో ఆ గ్రంథం ద్వారా నువ్వేం చెప్పొచ్చు అంటే, నువ్వు ఇలా చెప్పావు కదా, ఇలా చేయమని చెప్పావు కదా, ఇలా చేయి, ఇలాగ జరుగుద్దని చెప్పావు కదా, మరి అలా చెప్తే అలాగే జరగాలి కదా అని నీ చేత నా చేత అనిపించుకునేవాడు కాదు. అట్లాగే అట్లాగే జరుగుతుంది. ఏది పొల్లుపోదు, ఏది పొల్లుపోదు. మనకి అర్థం కావాలి, అర్థం కావాలి. ఈ యాకోబు పత్రికలో ఒక మాట అంటాడండి, భలే ఉంటుంది ఆ మాట. యాకోబు పత్రిక, మొదటి యోహాను పత్రిక, రిపీటెడ్ గా ఆయన స్వభావం ఇలాంటిదే, ఆయన ఇలాంటి, ఆయన ఆయన ఇలాంటి, ఆయన స్వభావం ఇదే అని గ్రంథకర్తలు ఎరిగి మనతో మాట్లాడుతూ ఉన్నారు. గ్రంథకర్తలు ఎరిగి మనతో మాట్లాడుతూ ఉన్నారు. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము, మొదటి అధ్యాయము 17వ వచనం, మొదటి అధ్యాయము 17వ వచనం, 17వ వచనం, 17వ వచనం, శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరం. ఆయన ఇచ్చేవి కూడా ఒకప్పుడు సైకిలు, తర్వాత ఫ్యూచర్ లో దాని ఏమంటారు మోటార్ సైకిల్. అబ్బే అప్పుడు సైకిల్ ఇచ్చావు, ఇప్పుడు మోటార్ సైకిల్ ఇచ్చావు, అప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీ ఇచ్చావు, ఇప్పుడు కలర్ టీవీ, ఎల్ఈడి టీవీ ఇచ్చావు అనుకోవడానికి లేదు. అప్పుడు రేడియో ఇచ్చావు, ఇప్పుడు టెలివిజన్ ఇచ్చావు, అప్పుడేమో మనం చూస్తున్నాం ఆ మార్పులు, చూస్తున్నాం ఆ మార్పులు, చూస్తున్నాం ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం మనం చూస్తున్నాం. దేవుడు ఇచ్చే విషయం ఏం మాట్లాడుతున్నానంటే, దేవుడిచ్చే ఈవులు శ్రేష్టమైనవి, దేవుడిచ్చే వరాలు సంపూర్ణమైనవి. ఎందుకట్లాగా? ఎందుకంటే పరసంబంధమైనవి అవి. జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుంచి వచ్చిన ఆయన ఎందు, అండర్లైన్ చేద్దాం, ఆయన ఎందు ఏ చంచలత్వమైనను, చంచలత్వం అంటే ఊగడం అన్నమాట, గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయనను లేదు, లేదు. ఆయన ఇచ్చేవి సంపూర్ణం, ఆయన ఇచ్చేవి శ్రేష్టమైనవి. ఆయనలో గమనాగమనాలు, ఆయనలో చంచలత్వం ఏమీ ఉండదు, ఏముండదు. ఒకలాగే ఉంటాడు, ఒకలాగే ఉంటాడు, ఒకలాగే ఉంటాడు. మొదటి యోహాన్ పత్రికలో ఈ స్వభావాన్ని మాట్లాడతారన్నాడు. మొదటి యోహాన్ పత్రిక మొదటి అధ్యాయము, మొదటి యోహాన్ పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం, 5వ వచనం, 5వ వచనం, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన ఎందు చీకటి ఎంత మాత్రం. 99% గోల్డ్ అండి, 1% మిక్స్ చేసామండి, మిక్స్ అయిపోతే అది గొలుసు అవదండి, లోకంలో వింటూ ఉంటాం. జస్ట్ 1% ఆ 1% కూడా దేవుళ్ళో మిక్స్ అవ్వదు. ఏ ఛాయ ఎంత మాత్రం చీకటి, 1% కూడా చీకటి ఆయనలో ఉండదు అని వాక్యం చాలా స్పష్టంగా, ఏ దేవుడు నువ్వు ఆధారపడ్డావో, ఏ దేవుడి మాటల మీద నువ్వు అనుకుంటున్నావో, ఏ బైబిల్ నువ్వు చదువుతా ఉన్నావో, ఈ బైబిల్ దేవుడు హీఈస్ ఇమ్మ్యూటబుల్ గాడ్, మార్పు చెందని దేవుడు, మారని దేవుడు, ఏకరీతిగా ఉండు దేవుడు, ఏకరీతిగా ఉండు దేవుడు, రద్దు కాని దేవుడు, రద్దు కాని దేవుడు. మాటలు మనకు అర్థమైతే మనం గుడ్డి నమ్మకం కాదు, మన గుడ్డి నమ్మకాన్ని కాదు. ఆశ్చర్యం అనిపిస్తుంది, ఉదయాన్నే 6 గంటలకు సూర్యుడు నేను వచ్చాను గుడ్ మార్నింగ్ అండి లేవండి అన్నట్టుగా ఆయన ఉదయాన్నే 6 గంటలకి ఎందుకు వచ్చేస్తున్నాడు? ఆయన ఒక మాట చెప్పాడు, బాబును తిరగాలి అన్నాడు, తిరుగుతా ఉన్నాడు, అట్లాగే బొంగరంలా తిరుగుతా ఉన్నాడు. ఏం చెప్పాడు? మొత్తం యావత్ సృష్టి చేతులు కట్టుకొని ఆయన చెప్పాడు చేస్తా ఉన్నాయి సృష్టి అంతా. ఏం చెప్పాడు? ఆయన ఉద్దేశాలు మారలేదు, ఆయన సంకల్పాలు మారట్లు, మనం దాన్ని చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ మనకు వచ్చే కొంత ప్రాబ్లం ఏంటంటే, బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి, దేవుడు పశ్చాత్తాపడ్డాడు, దేవుడు అనుకున్న దాన్ని వెనక్కి తీశాడు, దేవుడు చెప్పాడు చేయలేదు అని కనిపిస్తున్న మాటల దగ్గర ఏంటి దేవుడు అయ్యో తెలియలేదే అని మళ్ళా 4 ఖర్చుకోవడం, అని నేను అలా చేస్తుంటే బాగుండేది కాదు, అనవసరంగా అలా చేశాను అనుకునేవాడా? ఎంత మాత్రం కాదు, కానీ మనం సరిగ్గా అర్థం చేసుకోకపోతే అట్లా కనిపిస్తున్నట్టుగా ఉంటాయి వాక్యాలు. ఒక మాటలు మనం ఒక వాక్యాన్ని మనం చదవాలి, అక్కడ ఏముందంటే 2 రకాలుగా మాట్లాడాడు దేవుడు అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ కాదు కాదు కాదు. ఎట్లాగా చదువుతాం, ఈవెన్ యేసుక్రీస్తు ప్రభు మార్పు చెందిన దేవుడు కదా, ఒకలాగే ఉంటాడు కదా, ఒకలాగే ఉంటాడు. అయితే మత్తయి సువార్త 11:28 ఒక మాట అన్నాడు, మత్తయి సువార్త 11:28 ఒక మాట అన్నాడు, 11:28 ప్రయాసపడి భారం మోసుకొనిసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, కమ్ అంటూ మీ అన్నాడు, రండి ఎదురాడు వైపు దినమెల్లా చేతులు చాచి పిలుస్తా ఉంటాడు ప్రవక్తల గ్రంథం యెషయా గ్రంథం ఆ మాట చదువుతాం, కమ్ అంటూ మీ రండి అని పిలుస్తా ఉన్నాడు. బాగుంది, ఎంత ప్రేమ కలిగినాడో అనిపిస్తుంది. ఇప్పటికీ అలాగే పిలుస్తాడా? అలాగే పిలుస్తాడా? మత్తయి సువార్త 25:41 ఏమన్నాడంటే పొండి అన్నాడు, ఎక్కడికి? నరకంలోకి పొండి అన్నాడు. అపవాదికి వాడి దూతలకు సిద్ధపరచబడ్డ నిత్యాగ్ని కొండలోకి పొండి అన్నాడు. వెలుపల చీకట్లోకి త్రోసేయండి అన్నాడు. అక్కడేమో రండి అన్నాడు, ఇక్కడేమో నరకంలోకి పొండి అన్నాడు. ఇదేంటి మాట మార్చేశాడు అన్నా? మాటే మార్చలా. ఆయన ఎప్పుడూ చెప్పే మాట ఏంటంటే, పరలోకం ఆయన మంచితనాన్ని ఎట్లా చెప్తా ఉందో, నరకం ఆయన న్యాయాధిపతి అని చెప్తా ఉంది. పాపాన్ని సహించలేడు, నేను మార్పు చెందిన దేవుణ్ణి అన్న మాట దగ్గర ఎవరు ఎట్లా తిరిగినా, ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని డ్రామాలు వేసినా అందరినీ పరలోకాన్ని తీసుకెళ్లిపోతాను, అది కాదు ఆయన నేచర్, అది కాదు ఆయన నేచర్, అది కాదు ఆయన నేచర్. ఎవరు విశ్వాసంతో ఆయన ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు విశ్వాసంతో ఆయన చెప్పినట్టుగా జీవించాడు. అందుకే ఈ మత్తయి సువార్త 25 అద్భుతంగా ఉంటుంది, రెండు జ్ఞాపకం చేస్తా ఉంటారు. ఆ కుడివైపున గొర్రెలు ఆశీర్వదింపబడిన వాళ్ళరా రండి అన్నాడు, ఎడం వైపున మేకలు శపించబడిన వాళ్ళ పుండి అన్నాడు. అదేంటి రెండు మాటలు మాట్లాడడంలా రెండు రకాల ప్రజలకు వాళ్ళకి తగ్గట్టుగానే ఆయన తీర్పు తీరుస్తున్నాడు. పరలోకం నరకం ఏం చెప్తాయంటే, దేవుడు మారిపోయడమే కాదు, మనమే మారితే పరలోకం, మారకపోతే నరకం. అది మనకు సంబంధించిన మాట తప్ప ఆయనలో మార్పు వచ్చిందని కాదు, ఎహెజ్కేలు గ్రంథంలో మాట్లాడుతూ ఉంటాడు. దుష్టుడు వాడు నాశనం అయిపోతే నాకేమైనా సంతోషమా, వాడు దిద్దుబాటు చేసుకోవడమే నాకు సంతోషం. అలాగని చెప్పి వాడు దిద్దుబాటు చేసుకోలేదు, వాడు మారలేదు, నిశ్చయంగా చేస్తాడు, మారకపోతే పోతాడు. ఇక్కడ ఎవరు మారిపోయినట్లు దేవుడే మారలా, మనిషి మారట్లే, మనిషి మార్పు చెందట్లేదు. కాబట్టి మార్పు చెందిన దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు అలాగే తీర్పు తీరుస్తాడు, అలాగే తీర్పు తీరుస్తాడు. బైబిల్లో చాలా ప్యాసేజ్లు మనకేమనిపిస్తుంది అంటే ఆయన ఇక్కడేమో, అందుకే బైబిల్లో దేవుడు చాలా ప్రేమ కలిగినాడు, అంత ప్రేమ కలిగిన దేవుడు మన నరకంలో వేస్తాడా? బైబిల్ అలా చెప్పలా. దేవుడు ప్రేమ కలిగినాడు, నరకాన్ని చేయలేదు, నరకానికి పంపడు. ఈవెన్ నరకానికి వెళ్ళినా సరే దేవుడు అక్కడ సువార్త ప్రకటించి నరకం నుంచి పరలోకం తీసుకెళ్తాడు. ఎక్కడా బైబిల్లో లేదన్నమాట, ఎక్కడా బైబిల్లో లేదన్నమాట. ద్వితీయోపదేశక 28వ అధ్యాయం ఏం మాట్లాడతాడంటే, బాబు నా మాట మీరు విన్నారనుకో నెత్తి మీద పెట్టుకుంటారు, నా మాట మీరు వినలేదనుకో నేలకు వేసి కొడతారు, రాళ్ళకి వేసి కొడతారు, బండలకు వేసి కొడతారు, చావుగొట్టు చెవులు మోస్తారు అని చెప్పాడు. అదేంటది? అదంతే, ఆయనే మారలా, ఆయనేం మారలా. మీరు విధేయత చూపిస్తే నా ఆశీర్వాదాలు చూస్తారు, అవిధేయత చూపిస్తే నా కోపం చూస్తారు. చెప్పాడు, అట్లాగే ఉంది బైబిల్లో. మారిపోయాడండి అనుకోవడానికి ఏం లేదు, మారడు, మారడు, పశ్చాత్తాపడడు, పశ్చాత్తాపడడు, ఏకరీతిగా ఉంటాడు, ఏకరీతిగా ఉంటాడు. బైబిల్లో కొన్ని ప్యాసేజ్లు మనకేమనిపిస్తుంది అంటే, అదేంటి దేవుడికి తెలియలేదా, అదేంటి దేవుడు అనంత జ్ఞాని కదా, అదేంటి ఆయన ఫీల్ అవడం ఏంటి, ఆయన నొచ్చుకోవడం ఏంటి, ఆయన బాధపడడం ఏంటి అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఆయనకి తెలియలేదు అని కాదు, ఆయనకు తెలియలేదు అని కాదు. ప్రాముఖ్యంగా ఏదేని తోటలో చెట్టు ఎందుకు వేసాడు, ఆ పండు తింటారని తెలియదా, సాతాన్ని ఎందుకు చేశాడు, అనేక చేశాడు. మార్పు చెందిన దేవుడు అంటే మంచోడు మాత్రమే అని కాదు, మార్పు చెందిన దేవుడు అంటే దేవుడు మంచోడు, దేవాను మంచోడు, మంచోడు, మంచోడు అని మనం ఈయన తప్పులన్నీ చేయొచ్చు అని కాదు. మార్పు చెందిన దేవుడు అంటే ఏమై ఉన్నాడో అలాగే ఉంటాడు. ఏమై ఉన్నాడు? ప్రేమ అయి ఉన్నాడు, దహించు అగ్ని అయి కూడా ఉన్నాడు. దహించు ఆయన మాట వాగ్దానాలు ఎన్ని అయితే ఉన్నావో అన్ని అవును ఆమెన్ అన్న మాట దగ్గర ఆయన మాటలేంటి, ఆయన మాటలేంటి? అందుకే ప్రకటన గ్రంథంలో ఏమని ఆరాధిస్తున్నారంటే, ఏమని ఆరాధిస్తున్నారంటే, బాబు నువ్వు చెప్పావు కదా అట్లాగే చేసావు, నువ్వు చెప్పావు కదా అట్లాగే చేసావు, అలాగే చేసావు, ఏ విత్తుతారు అదే కోస్తారన్నావు, అలాగే చేసావు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో దూతలు ఆరాధిస్తా ఉన్నారు, ఆరాధిస్తా ఉన్నారు. బాబు నువ్వేం చేసావంటే మాట్లాడుతున్నారు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం. 3వ దూత తన పాత్ర నదుల్లోను జలధారల్లోను కుమ్మరింపగా అది రక్తమాయను. అప్పుడు వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తాన్ని వాళ్ళు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తం త్రాగనిచ్చింది. వాళ్ళు ఏం చేశారో అట్లాగే నువ్వు చేసావు, అలాగే నువ్వు చేసావు. దీనికి వారి పాత్రలే, నువ్వు ఇలాగో తీర్పు తీర్చితేవి గనక నువ్వు న్యాయవంతుడు అని జలమల దేవదూత చెప్పగా వింటిని. అవును ప్రభువా, దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యం న్యాయమై ఉన్నవి అని బలిపీఠం చెప్పుట వింటిని, వింటిని. చాలాసార్లు మనం ఏమంటామంటే, ఆయన చేసింది కరెక్ట్, ఆయన చేసింది న్యాయం అనిపిస్తుంది. ఒప్పుకోవాల్సిందే, ఒప్పుకోవాల్సిందే. అలా ఎందుకు చేశాడు, ఇలా చెప్పాడు కదా. ఆయన ఎప్పుడు కూడా నేను ఎవరు ఎలాగున్నా సరే ప్రేమస్వరూపిని. మనం అట్లా చిత్రీకరించాం, బైబిల్ దేవుడిని అట్లా చిత్రీకరించాం. ఏమి ఏది ఏమి చేసినా ఆయన ప్రేమస్వరూపి, నో నో, పరిశుద్ధుడు. అట్లాగే పాపాన్ని చూడలేనివాడు, సహించలేనివాడు, శిక్షించకుండా ఉండలేడు, తీర్పు తీర్చకుండా ఉండలేడు, తీర్పు తీర్చకుండా ఉండలేడు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆది కాండం 6వ అధ్యాయంలో అన్నాడు ఆయన, ఆదికాండం 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదివితే, ఆదికాండం 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదివితే వాక్యాలు ఏమంటాడంటే, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది, తన హృదయంలో నొచ్చుకొనెను. ఎందుకు చేశానా, మనిషిని ఎందుకు చేశానా, చేసి పొరపాటు చేశాను అని కాదు దాని అర్థం. అది కాదు దాని అర్థం. దేవుడు ఆ హృదయంలో నొచ్చుకున్నాడు, దేవుడు ఆ సంతాపం అందాడు అన్న మాట దగ్గర ఆయన ఆ యాక్షన్స్ మారాయి. ఏమనుకున్నాడంటే నెత్తి మీద పెట్టుకుందాం అనుకున్నాడు. అసలు ఆదికాండ మొదటి అధ్యాయం చదివితే ఉంటే ఏంది ప్రేమ, మట్టిని మనిషిగా చేశాడు, మట్టి మనిషికి తన రూపాన్ని ఇచ్చాడు, అథారిటీ ఇచ్చాడు, అన్ని అప్పగించేస్తున్నాడు, మనిషిని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటున్నాడు ఏంట అన్నట్టు కనిపిస్తారు. ఆయన అలాగే కనిపించాడు అక్కడ. కానీ అట్లాగే 2వ అధ్యాయంలో ఒక షరతు పెట్టాడు, 3వ అధ్యాయంలో షరతు వైలేట్ చేసిన తర్వాత ఒక ఛాన్స్ ఇచ్చాడు, ఏం బాబు ఏం చేసావని. అయినా సరే తిరుగుబాటు స్వభావంతో బొంగుతా ఉంటే ఇక ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు. ఇక 6వ అధ్యాయానికి వచ్చేసరికి ట్రీట్మెంట్ రెస్పాండ్ కావట్లా, మరీ కండిషన్ వరస్ట్ అయింది కాబట్టి మొత్తం దుడిచేసి కొత్త సృష్టిని, నోవా సంతానాన్ని మళ్ళా తీసుకురావాలనుకున్నాడు. మారిపోయాడా? మారిపోలా, ముందు కూడా అలాగే ఉన్నాడు ఆయన. అలాగే రియాక్ట్ అవుతున్నాడు. నిన్నెవే పట్టణం విషయంలో యోనాను అన్నాడు, నువ్వు పోయి చెప్పు అన్నాడు. ఏమని, 40 దినాల్లో నేను నినెవే పట్టణాన్ని సమూలంగా ధ్వంసం చేసేస్తానని చెప్పు. మరి చెప్పు అని ఎందుకంటాడుగా, సమూలంగా ధ్వంసం చేసేద్దాం అనుకున్నవాడు చేసేయచ్చు కదా. యోనా వెళ్ళడం ఏంటి, చెప్పడం ఏంటి, అర్థం ఏంటంటే ఆయన స్వభావం అది. ఆయన అంతరంగంలో వాళ్ళ నాశనం అయిపోవాలి, వాళ్ళకి తీర్పు తెచ్చాలని లేదు. అలాగని చెప్పి వాళ్ళు అలా ఉన్న చూస్తూ ఊరుకునే రకం కాదు, అది ఆయన స్వభావం. చెప్పు అన్నాడు. ఎలాగానే రాజుకి బలు వెలిగింది, జనానికి బలు వెలిగింది, మహాప్రభు చెంపలు బాధపడుకుంటున్నా, గోను పట్టు కట్టుకున్న ఉపవాసం ఉన్నా, ఒకసారి క్షమిస్తావా అన్నాడు. అంతే, క్షమించేశాడు. నువ్వు నాశనం చేస్తానన్నావు, నువ్వు మళ్ళా క్షమించేశావు అన్న మాట దగ్గర ఆయన అంటాడు, నా యోన అంటాడు, బాబు నా తెలుసు నువ్వు ఎలాంటి వాడని తెలుసు, నువ్వు అపారమైన ప్రేమ, అపారమైన జాలి, అపారమైన కృప, దయాదాక్షిణ్యాలు కలిగిన వాడు అంటావు, కానీ నువ్వు చేయవు అన్న మాట దగ్గర దేవుడు మారిపోయాడనా? కాదు, ఆయన స్వభావం అది. మనిషిని ప్రేమిస్తాడు, చెడుతనాన్ని అసహించుకుంటాడు, దిద్దుబాటు చేస్తాడు, శిక్షిస్తాడు, అది ఆయన స్వభావం. యోనా గ్రంథం 4వ అధ్యాయంలో ఈయన మాట్లాడతాడు. 4వ అధ్యాయం 1వ వచనం ఈయన ఫీల్ అయిపోతున్నాడు. యోనా దీన్ని చూసి బహుచింతాక్రాంతుడై కోపగించుకుని, యెహోవా నేను నా దేశమందు ఉన్నప్పుడు ఇట్లా జరుగునే నేను అనుకుంటుంది కదా, అందువల్ల అండ్లైన్ చేద్దాం, నువ్వు కటాక్షం, జాలి, బహుశాంతము, అత్యంత కృపగల దేవుడై ఉండి పశ్చాత్తాప పడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకుని దానికి ముందుగా తర్శీషికి పారిపోతుని. కీడు చేయడట అవునా? మరి మొదటి అధ్యాయంలో ఎత్తి సముద్రంలో పడేసింది ఎవరు? ఆ మత్యానికి ఆజ్ఞాపించి కడుపులో 3 దినాల పాటు వీడికి తిండి తిప్పలు లేకుండా ఎండగట్టు అని చెప్పింది ఎవరు? ఆయనేగా. నినెవే పట్టణానికి దుర్గతి కలుగుతుందని ప్రకటించి మనది ఎవరు? ఆయనే కదా. ఇప్పుడు మారిపోయాడన్నావు, మారిపోలా. ఆయన నేచర్ అది. ఆయన ప్రేమలో అలాగే ఉన్నాడు, ఆయన న్యాయాధిపతి సత్యం దగ్గర అలాగే ఉన్నాడు. ఆయన ట్రూత్ ఏం చెప్తుందంటే, సత్యం ఏం చెప్తుందంటే, నువ్వు సరిగ్గా ఉండాలి, సరిగ్గా ఉంటే గుండెలు కత్తుకుంటాను, సరిగ్గా లేకపోతే ట్రీట్మెంట్ చేస్తాను, ఆపరేషన్ చేస్తాను, కాలు చేయి తీసేడు నరకాన్ని పంపించడం నా ఉద్దేశం కాదు, కానీ నువ్వు గ్రహించుకోకపోతే మాత్రం పోతావు. అక్కడ ఆ దేవుడు మారిపోయా? మారిపోలా. ఒకలాగే ఉన్నాడు. దీన్ని ఏమంటారంటే తెలుగులో, దేవుడు పశ్చాత్తాపడ్డాడు, దేవుడు చేస్తానన్న కీడి చేయలేదు, దేవుడు వెనక తగ్గాడు అన్న మాట దగ్గర ఆ గ్రీక్ లో వాడబడ్డ మాట మెటానోయిన్ అన్న పదాన్ని వాడారట. మెటానోయిన్ అన్న పదం అంటే చేంజ్ ఆఫ్ యాక్షన్స్, చేంజ్ ఆఫ్ యాక్షన్స్. ఆయన మారిపోల, ఆయన మారిపోల, ఆయన ఆయన మనల్ని మారమన్నాడు, మనల్ని మారితే అట్లాగే ఆయన మాట వెనక్కి తీసుకోవడానికి ఏమాత్రం వెనకడిగా ఇట్లా. నేను అన్నాను అన్నది జరగాల్సిందే, ఆరు నూరైనా జరగాల్సిందే, నువ్వు కాలు వీళ్ళ పడినా సరే నువ్వు ఆ శిక్ష అనుభవించాల్సిందే, అట్లా అనటంలా, అట్లా అనటంలా. కాబట్టి ఆయన స్వభావాన్ని మనం చదువుతా ఉన్నాం. కొన్ని మాటలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం, కొన్ని మాటలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. సంఖ్యాకాండము 23:19 సంఖ్యాకాండము 23:19 చదివితే, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. మనం మాటలు మార్చేస్తాం, ఒట్టు తీసి గట్టు మీద పెడతా ఉంటాం, ఒట్టు తీసి గట్టు మీద పెడతా ఉంటాం, తూచి అంటాం. అదేంటండి మీరు ఎలా చెప్తారు కదా అంటే, అవునా చెప్తానా, మర్చిపోతా. అది మన స్వభావం, పాడైపోయిన స్వభావం, పాప స్వభావం, నక్క, గుంట నక్క, తోడేళ్ళు, ఓసరి వేళ్ళు, అవన్నీ చోటవుతాయి. బైబిల్ అయితే బురదలో కొల్లే పంది, కక్కిన వాటికి తిరిగిన ఒక్క, అవన్నీ ఇవి రాశాడు మన కోసమే. తిమోతి పత్రికలు రాస్తాడు 2:1 ఇలా ఎలాంటి వాళ్ళు అంటే ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, అమ్మా నాన్నకు కూడా గౌరవం ఇవ్వని వాళ్ళు, దైవద్రోహులు, దైవదోషకులు. అబ్బా అబ్బా బాబు, ఏంటి మా భయంకరమైన పరిస్థితి అనిపిస్తుంది ఆ మాట చదివితే. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి కనీసం ఒక్క అబద్ధం ఆడడానికి కూడా అసలుకి అది ఆ నేచర్ కాదంతే, సత్యస్వరూపి. అబద్ధాలకి జనకుడు వాడు, అబద్ధాలకి జనకుడు వాడు, మిక్సింగ్ అంతా మిక్సింగ్, నిజం అన్నట్టుగా ఉంటుంది, అబద్ధం ఉంటుంది అందులో, అబద్ధం ఉంటుంది అందులో. డైరీ రాయమని ఎంకరేజ్ చేస్తా ఉన్నాం, డైరీ రాయమని ఎంకరేజ్ చేస్తా ఉన్నప్పుడు రాస్తున్నారు. ఇప్పుడు డైరీలో ఏం రాయాలి, అబద్ధాలు రాయకూడదు. నేను నా డైరీలో ఏం రాశానంటే, ఈరోజు పిల్లల కోసం సైకిల్స్ కొన్నాను, 2 సైకిల్స్, తర్వాత షూస్, స్పోర్ట్స్ ఐటమ్స్ అంతా కలిపి నాకు 27,000 ఖర్చు అయ్యింది అని డైరీలో రాశాను. డైరీ పెట్టమంటున్నాం కదా, ఒక సహోదరుడు అన్నాడు, సార్ 27,000 ఖర్చు పెట్టారా ఈరోజు అన్నాడు. అనిపించింది ఎట్లా అడిగాడు అని చెప్పి, వాడు వయసు ఎంత, పెద్దోడు వయసు, ఇప్పుడు వాడు 6వ తరగతికి వచ్చాడు, 12 సంవత్సరాలు. వాడు ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నాడు, ఇన్నాళ్ళకి ఈ మధ్య స్కూల్కి ఏడవకుండా వెళ్తున్నారు, ట్యూషన్కి ఏడవకుండా వెళ్తున్నారు అని వాళ్ళ అమ్మ చెప్తే, సర్లే కొందాంలే అని చెప్పేసి ఏదో కుదుర్చుకొని ఇద్దరికి సైకిల్స్ కొన్నా. ఏమందాం, దాని రీజన్స్ వేరే, మరేం చేద్దాం, రాద్దాం, ఈరోజు బైబిల్ చదవలేదు, మరేం చేద్దాం, ఒప్పుకుందాం, రాద్దాం, అబద్ధం ఆడదాం, ఏంది, ఈరోజు బైబిల్ చదవలేదు, ఎందుకు చదవలేదురా, అసలు ఖాళీ లేదు, బిజీ లేదు, మరేం చేద్దాం, దేవా క్షమించు, రేపు చదవడానికి సహాయం చేయి. చేస్తానన్నా చేయలేకపోయాను, చెంపలు బాదుకున్నాం, అయ్యా తప్పయింది, చేద్దాం అనుకున్నా చేయలేకపోయాను, తప్పయింది. అబ్బాయి లేదు, డైరీ చూస్తున్నారు కాబట్టి ఏం రాయాలి, అంతా పాలిష్డ్. ఆరాధనలో కలిశారా, ఎస్. బైబుల్ చదివారా, ఎస్. ఏంది ఎస్, ఏం చదివో, ఏ పోర్షన్ చదివో, చదివితే నీ బుర్రలోకి ఏం వెళ్ళింది, ఏం మార్చుకున్నావు, ఏం నేర్చుకున్నావు, ఏం నేర్చుకున్నావు, రాయరా స్వామి అంటే ఏం రాస్తున్నావు, ఎస్, తుస్సు, ఎందుకు ఇవన్నీ. నీ బైబిల్లో ఆ క్లారిటీ నీకు ఉండాలి, ఆ యథార్థత ఉండాలి, ఆ యథార్థత ఉండాలి. దేవుడు అబద్ధమాడుటకు మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు నరమాత్రుడు కాడు. ఆయన స్వభావం అది, ఎలా ఉన్నావు అలాగే, అలాగని చెప్పి తప్పులు సమర్థించుకుందాం లేదు, ఒప్పుకుందాం, ఒక డిసిప్లిన్ నేర్చుకుందాం, ఆయన స్వభావంలో పొద్దాం, దేవ స్వభావంలో పాలివారు మాదాం, అన్ని విషయాల్లో ప్రేమలో, క్షమాపణలో, అన్ని విషయాల్లో అలాగే. 23వ అధ్యాయం సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వచనం, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరమాత్రుడు కాదు. పశ్చాత్తాప నరమాత్రుల మనలాగా పశ్చాత్తాపడేవాడు కాదు. ఎంగేజ్మెంట్ చేసుకుని మీ అమ్మాయిని మా అబ్బాయికి పెళ్లి చేస్తామని చెప్పి వేరే వాళ్ళు ఎక్కువ కట్నం ఇస్తారని చెప్పి తూచి అని చెప్పి ఎన్ని కన్నింగ్ వేషాలు వేస్తారు. అట్లాంటి కాదు ఆయన, అట్లాంటి కాదు, అది కాదు. సరిగ్గా లేకపోతే కొంచెం ఆపరేషన్ చేస్తాడు. ఆపరేషన్ చేశాడు కాబట్టి దేవుడు మారిపోయి అందామా అన్నట్లేదు, అన్నట్లేదు. మారడాయన, మారడా ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా ఆయన చెప్తే చేస్తాడు, ఆయన చెప్తే చేస్తాడు, మాటిస్తే అది అలాగే చేస్తాడు, అలాగే చేస్తాడు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 15:29. సమూయేలు మొదటి గ్రంథం 15:29 అని చదివితే, ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడు, పశ్చాత్తాపడు. అందుకు సౌలు అంటున్నాడు, నేను పాపం చేశాను, తప్పు చేసి నువ్వు. ఆయన ఏమన్నాడు, వీడిని రాజుగా చేసినందుకు నేను నొచ్చుకున్నాను అన్నాడు. అదేంటి, వీడిని రాజుగా చేసి దేవుడు నొచ్చుకున్నాడంటే దేవుడు ఏమైనా మారిపోయాడు? మారిపోలా, వీడే మారిపోయాడు. నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా లేకుండా నా మాట పక్కన పెట్టాడు. మన మన మార్పుకు దేవుడి ప్రతిస్పందన అలా కనబడుతుంది, కానీ దేవుడు మారిపోతున్నాడని కాదు, అలాగే ఉంటాడు. ఎక్కడా బైబిల్లో దేవుడు అన్యాయపు తీర్పు తీర్చాడు అని ఒక్క చోట కూడా మనం మాట్లాడలేం. ఈయన దావీదు గారు బాగా భక్తి చేశాడు, ఏం పోయే కాలం వచ్చిందో గాని చీరాన్ తప్పు చేశాడు, భర్తను చంపించేశాడు, భార్యను సొంత భార్యగా, పక్కోడు భార్యను సొంత భార్యగా తెచ్చుకున్నాడు, నాతాన్ని పంపించాడు. సరిగ్గా బుర్ర పని చేయట్లేదు దావీదుకి, ఒకసారి నువ్వు వెళ్ళి చెప్పు ఎందుకు బుర్ర పని చేయట్లేదు, ఏమి నేను చూస్తున్నాను అనుకోవట్లేదా, ఇది నాకు అసహ్యం, నీకు అర్థం కావట్లేదా, ఏం పని చేసావురా నువ్వు అని చెప్పడం పంపించాడు నాతాన్ని. మనం దయచేసి అర్థం చేసుకోవాల్సిన మాట, పర సంబంధమైన వాగ్దానాలు భలే ఉంటాయి, ఎన్ని వాగ్దానాలు, అవన్నీ చాలా బాగున్నాయి. రెండవ మాట ఏంటంటే, సాతాను మనల్ని ఆ వాగ్దానాలకు ఆ దీవెనలకు పాత్రలు కావలసిన మనల్ని ఏదో రకంగా డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తా ఉంటాడు. డైవర్ట్ అయిన ప్రతిసారి కూడా ఇక మూల్యం చెల్లించారు, అలా రియాక్ట్ అవుతా ఉంటాడు. కాబట్టి మనం ఏం చేద్దామంటే, మంచోడు 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 అంటే ములక్షెట్టి ఎక్కే రకం కాదు ఆయన. మనమే, ఆయన మారని దేవుడు కాబట్టి మనం మారకూడదు, ఆయన మాట తప్పని దేవుడు కాబట్టి మనం మాట తప్పకూడదు. ఆయన ఆయన సత్య స్వరూపి కాడు, మన సత్య సంబంధులు గాని జీవించాలి. ఆయనలో ఏ చీకటి లేదు, మనలో ఏ చీకటి ఉండకూడదు. మనం మారామా, ఆయన యాక్షన్ మారుతుంది, ఆయన యాక్షన్ మారుతుంది. అర్థం చేసుకుందాం. ప్రభు ఈ తలంపులు మన ఆత్మీయ జీవితానికి జీవనకరంగా మార్చిన గాక. ఆమేన్.